జడానాం చైతన్యస్తపకమకరందస్సుతిరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురలిపువరాస్య భవతి. అంకము చేరి శైలతనయాస్తనదుగ్ధములానువేళ బాల్యాంక విచేష్టండమున అవ్వలింపబోయి ఆవంక కుజంపుగానక అహివల్లభగానుగాంచి వేమృణాళంకుర శంకరంకటు గజాస్మి వల్తున గురించి చెబుతున్నాక ఆయన స్తోత్రంతో మనం దీన్ని ప్రారంభించుకున్నాం. నెల నెల తెలుగు వేదన కార్యక్రమం 2010 జూలై 10 తారీఖున అంటే 4 సంవత్సరాల క్రితం ప్రాంగణం వేరే కానీ కొత్త మీద ఇక్కడ ఒక అవధానం చేశాను. అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ మళ్ళీ వాడు కూడా ఉన్నారు. కాకపోతే కొందరు సభ్యులు, కొందరు అసభ్యులు. ఇందులో కూడా మరి అందరూ సభ్యులు రావాలంటే అడుగుతుంది. మొత్తం మీద ఏమైంది, 4 సంవత్సరాల తర్వాత అంటే ధర్మార్థ కామ మోక్షానికి కూడా మోక్షం వచ్చింది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో అలసాడు గణపతిని ప్రార్థిస్తూ గణపతి చచ్చిన పిల్లాడిగా ఉన్నాయట. చిన్నపిల్లలు పూర్వం తల్లి దగ్గర పాలయ్యేవారు, తల్లులు పూర్వం పాలిచ్చేవాళ్ళు. అందుకని పార్వతీదేవి కుమారస్వామిని గణపతిని అప్పుడప్పుడు ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆవిడ ప్రేమగా పాలిచ్చేది. గణపతి చిన్నపిల్లవాడు కనుక కుమారస్వామిని తోసేసి వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చుని తల్లి పాలు తాగుతున్నాడు. ఆయన పాలు తాగాలంటే మనకి వల్ల ఈ మూతి ఉండదుగా పాపం, అందుకని తొండంతో పాలు తాగాలి. ముందు పార్వతీదేవి ఎడమ వైపున పాలించింది స్థానంతో. కాసేపు నాకు ఈ పాలు తాగాక పిల్లలు ఎప్పుడు కూడా ఒకవైపు చదువులు తాగాక రెండో వైపు పెడతారు. ఈయన అలాగే తొండాన్ని రెండో వైపు తాచాడు. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే పార్వతి అందరిలాంటి తల్లి కాదుగా, శివుడు అర్ధనాలు ఇచ్చాడు కాబట్టి సగం వైపు మగవాడు సగం వైపు స్త్రీ. ఈ వైపు అంటే స్థలం ఉన్నది, ఈ వైపు శివుడు ఉండడం వల్ల అక్కడ స్థలం లేదు. ఈయన పాలు తాగాలి, ఏం దొరికింది అక్కడ, శివుడి మెడలో బుస్సు బుస్సు అనే పాము మాత్రం ఉంది. ఈ తొండానికి పాము దొరికింది కానీ గణపతి ఏం పాము చూసి భయపడలేదు. ఎందుకంటే ఆయన ఏనుగు తొలగలిగిన వాడు కదా. ఏనుగులకి తామర కాడలంటే బాగా ఇష్టం. చెరువులో దిగితే తామర పువ్వులు దొరికాయంటే ఆ తూడులు పట్టుకుని తెప్పేస్తాయి. ఈ పాముని తామర తూడు అనుకుని తొండంతో ఒకసారి చుట్టి పట్టుకుని వెళ్ళి లాగారు. లాగానే వాసుకి మెడలో ఉన్న పాము మామూలు పాము కాదు, వాసుకి వణిగిపోయి మీ అబ్బాయి ఇంత చిన్న వయస్సులో పాలు తాగుతున్నప్పుడే నన్ను పట్టుకు నొక్కాడు, ఇంకా గట్టిగా నొక్కితే చచ్చిపోయేటట్టున్నాను బాబోయ్ వదలన్నట్టుగా శివుడి చేసి చూశాడు. అంత తమాషా చేసినటువంటి గణపతిని, అది కూడా భ్రమతో ఉన్నటువంటి గణపతి గురించి నమస్కరిస్తున్నాను అని ఒక తమాషాగా గణపతి మీద ఆయన స్తోత్రం చేశారన్నమాట. పాముని కూడా పట్టుకుని కిందకి లాగేసేటటువంటి వాడు, బెదుగు లేనటువంటి వాడు. ఇప్పుడు శివుడికి ఇబ్బంది కూడా ఒకవేళ లాగేస్తే మెడలో ఆయనకున్నది పాపం కేవలం ఒక్కటే గొలుసు. మీరంటే బాగా డబ్బున్న వాడు, డాలర్స్ వచ్చి డాలర్స్ సంపాదించి స్కాలర్స్ అయ్యారు కనుక కాలం గనకాతలో గొలుసో పులుసో వేసుకుంటున్నారు. కానీ పాపం శివుడికి ఏమీ లేదు, పాము ఈ ఉన్న పాముని దెప్పేస్తే రేపు పొద్దున నాగడలో గొలుసేవారా బాబు అని ఆయన బాధపడుతుంటే అది చూసి ఎందుకైనా నవ్వుతున్నాడో లేక తనని బాధిస్తున్నాడో తెలియక ఆశ్చర్యపోతున్నటువంటి గణపతి నమస్కారం అని విచిత్రమైన ఊహ చేశాడు. కౌలు ఇప్పుడు అలాంటి వాళ్ళే చేస్తారు. అసలు ఒక రహస్యం చెప్పనా, ఇవాడికి రోజున ఎవడైనా కొత్తగా నేను కవిత్వం రాశాను అంటే ఒకటి భ్రమ. మన పాత వాళ్ళు అన్నీ రాసేసిందని మళ్ళీ కొంచెం అటు ఇటు మార్పు చేస్తున్నారు. మీరు మొత్తం ఎక్కడ చూడండి, ఇవాడు ఏ పాట తీసుకోండి, ఏ పద్యం తీసుకోండి, ఈ పద్యం నేను రాశాను విడుదల మీద చేయొచ్చు కావాలని చెప్తే వెంటనే నేను దానికి ఎక్కడ ఏ పురాణంలో ఏముందో చూపిస్తాను. ఒక రోజున చాలా కాలం క్రితం నా చిన్నప్పుడు శ్రీశ్రీ ఆయనకి మంచి అభిమానం పాత సాహిత్యం అంటే చాలా మంది తెలియదు కదా, బాగా తెగ చదువుకున్నవాడు ఆయన కూడా. మేమిద్దరం ఒక వేది మీద కలిసి నేను కొంచెం చిన్నవాడిని, ఆయన పొలాలన్నీ హలాలన్నీ ఇలా తలలో హేమం పెట్టగా చాలా అద్భుతమైన కొత్త ఛందస్సు కనిపెట్టారు అని ఆయన పొగుడుతూ ఉంటే నేను పక్కన కూర్చున్నాను. అయ్యాక ఆఖరి నేను మాట్లాడాను, ఏమంటే ఇప్పుడు ఇప్పటిదాకా శ్రీశ్రీ గారు ఇప్పుడు మీరు రాసిన ఛందస్సు సొంతంగా మీరు సృష్టించారంటారు వీడు, అదేమిటో చెప్పనన్న ఆయన ఒక క్షణం తెలబోయి చెప్పడం కదా. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ కూడా ఇదే ఛందస్సు మీరు చూడండి ఇప్పుడు చూడండి. ఆ ఛందస్సును యాదగిరిగా తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఆది శంకరాచార్య వారు నేటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం సేమ్ మాత్ర ఛందస్సు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి ఫలాలన్నీ ఫలాలన్ని ఇలా తలలో హేమం పెండని ఏ హేమం పెండగారి ఆ ఫలాలన్నీ అదే మాత్ర ఛందస్సు. సారాంశం కూడా ఆ మహానుభావుడు రాసినటువంటి తత్వంలో ఉన్నటువంటి వెంటబడి ఆయన ఆ పక్క చేసిన వైపు చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు. అంటే చాలా మంచివాడు కనుక సౌకర్యంగా అర్థం చేస్తున్నారు ఎటువంటి భావాలు వేసేటువంటి అలసాడు కదా. అసలు ఆ కథ కథనము శ్రీకృష్ణదేవరాయ పోషణ కూడా తోడవడం వల్ల ఇవాటి పాప రచయితకి అంత పోషణ లేదు, వీళ్ళు కష్టపడి బీకి రావాలి. కానీ ఆ రోజు ఒక అదృష్టం ఏంటంటే ఆయనకు ఒక గొప్ప రాయల్ పోషణ దొరికింది, రాయల్ పోషణ దొరికింది ఆయన. అందువల్ల బాగా రాయగిరి గారు కూడా అలసాయి రాసినటువంటి మను చరిత్ర అసలు పేరు స్వామో చేసిన మను సంభవం. మనందరికీ మానవుడు అని పేరు, మనకి ఇష్టమన్నా లేకపోయినా మన అందరినీ ఎవరు పిలుస్తున్నారు మానవుడు. తెల్లవారులేస్తే పరమ ఆస్తికుడైనా పరమ ఆస్తికుడైనా మానవత్వం ఉందా లేదా అని అంటాడు కదా, ఎవడైనా తప్పదు కదా. ఈ మానవత్వం అంటే మనిషి యొక్క మానవుడు యొక్క లక్షణం. మానవుడు అంటే ఏమిటి, మనో అపత్యం కుమార్ మానవ, మనువు కొడుకులు కనుక మనల్ని మానవుడు అన్నారు. మనందరికీ మొట్టమొదటి పురుషుడి పేరు మరువు, వాడి సంతానం మానవులు. వీళ్ళు మొత్తం 14 మంది ఉంటారు, స్వయంభూ, స్వార్వచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతమను. ఇప్పుడు రోజు మీరు పూజల్లో వైవస్వతమను అంతలే కలిగి అని చెప్పుకుంటారు, ఆ వైవస్వత మరుగుకాలంలో 7వ మరుగుకాలంలో ఉన్నాం. రాబోయే వాడు బలిచక్రవర్తి ఇంద్రుడు అయ్యేటప్పుడు సూర్య సావర్ని, ఆ తర్వాత బేరు సావర్ని, తర్వాత దక్ష సావర్ని, ఆ తర్వాత రుద్ర సావర్ని, ఆ తర్వాత ఇంద్ర సావర్ని, ఆ తర్వాత రౌచ్యుడు, తర్వాత భౌక్యుడు, మొత్తం 14 మంది. ఇందులో 2వ మరుగు పేరు స్వామోచిషుడు. ఈ స్వామోచిషుడి కథనే ఆయన స్వామోచిష మను సంభవం రాశాడు, కొత్తగా మన చరిత్ర అంటూ ఉన్నాడు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అసమాన్ పర్లేదు క్యాంటెక్స్ అంటే, అలాగే స్వామోచిష మను సంభవం కాస్త మన చరిత్ర అయిపోయింది అన్నమాట. ఇది నిజానికి సంస్కృతంలో వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో రాశాడు. ఆయన 220 శ్లోకాల్లో రాస్తే దానిని వరంగల్లో కాకతీయులకు శాసిపోతున్నాడు, రుద్రమదేవికి గణపతి దేవుడికి ఇద్దరికి కూడా మధ్యకాలంలో పట్టేశాడు. ఆయన పేరు గన్నయ్య, గన్నయ్య శానాధిపతి అంటారు. చాలా గట్టివాడు, మహాప్రాంతముడు. ఆయన తిక్కన గారి శిష్యుడు మారణ అని ఒక కవి ఉండేవాడు. ఆయన్ని పిలిపించి తన ఆస్థానం కోసంగా పెట్టుకుని, అయ్యా నాకు చాలా ఇష్టం మార్కండేయ పురాణం అంటే, ఎన్నో కథలు ఉన్నాయి కానీ మార్కండేయ పురాణంలో ఉన్న మీ విశేషకత ఎక్కడ ఉండవు అని చెప్పి మార్కండేయ పురాణాన్ని మీరు తెలుగులో అనువాదం చేస్తే అది చదివి వినాలని, అది అంకితం పుచ్చుకోవాలని నాకు కోరికగా ఉంది అన్నాడు. పాండిత్యం పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండు వింతలుగా నూతన కథ విస్తారత యోగ్యమై చండాగోకరహారియై పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణ రత్నము వినన్ కౌతూహలం వయ్యడి. ప్రాతినిధ్యంతో పూర్వం పౌరాణికులు ఎంతో మంది పురాణాలు చెప్పారు, అనువాదం చేశారు, మా అందరికీ ఆనందం కలిగించారు. అదేమి నాకు అంత ఆనందం కలిగించవు, కానీ ఒక కథ మాత్రం బాగా ఆనందం. ఎందుకంటే అన్ని కొత్త కథలు, అద్భుతమైన కథలు. అవి వింటే పాపాలు తొలగుతాయి, మనస్సుకి ధైర్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఏదో తెలియదు ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది. అటువంటి కథ మార్కండేయ పురాణం, ఆ కథ నాకు గిరిపించు అన్నాడు. ఆయన రాశాడు. అదిగో అందులో 128 పద్యాల్లో ఆయన మొత్తం మన చరిత్ర రాశాడు. ఆ 128 పద్యాలని బాగా చదివి, శ్లోకాలని చదివి, 628 గద్య పద్యములుగా, కేవలం పద్యాలు కాకుండా మధ్య మధ్యలో పద్యం గద్యం రెండు కలిపి అల్లసాయి కథ అనువాదం చేశాడు స్వతంత్రంగా మళ్ళీ కూడా. అందుకని దీనికి ప్రబంధము అని పేరు. ప్రబంధం అంటే ఏంటి, పూర్తిగా పురాణాన్ని తూచా తప్పకుండా రాయించారు. కాస్త కాస్త కల్పన చేసి మర్మను రాగా పెంచి కథని ఇంకా రసంతో కలిపి ఒక రసంగా నవరసాలు ఉండాలి. ఎప్పుడు అందులో ఒకే రసం ఉందంటే సుఖంగా ఉండదు, చూడడానికి కూడా వినడానికి కూడా. అన్ని రసాలు హాస్యం ఉండాలి, ఆనందం ఉండాలి, శాంతం ఉండాలి, భయం కలగాలి, అన్నీ ఉంటేనే, నవరసాలు ఉంటేనే కావ్యం అంటే కనుక ఆయన అంత బాగా రాశాడు. ఆ కావ్యం ఇక ఈ ప్రపంచంలో మరొక కావ్యం ఇటువంటి దీనికి సాటి రాదు అనిపించుకుంది కనుక అల్లసాని కట్టడానికి స్వయంగా కృష్ణదేవరాయలు ఆంధ్ర కవిత పితామహుడు. పితామహుడు అంటే బ్రహ్మ. ఆంధ్ర కవిత్వానికి నీలాంటి వాడే బ్రహ్మ, కొత్త సృష్టికర్తని నన్ను బిరుదించి కటరండేవుడిగాడండి. ఆ రోజుల్లో 8 లెక్కించి కాలికి 20 కాసుల బంగారంతో ఆ రోజుల్లో గండకండేరు దొరికేవారు పండితులు. ఇప్పుడు గండం తప్ప పెండేదండి, కౌలికి ఎక్కడ చూసినా గండాలే నీరు పెట్టేదని చూపించారు. కానీ ఆ రోజుల్లో గండ పెట్టేరు దొరికి ఎంతో గౌరవించారు. అదిగో అందులో కొన్ని విశేషాలు మన వాళ్ళు చెప్తున్నాం. ఇది ఏంటంటే కథ ముఖ్యంగా పూర్వం వరణ అనేది ఒక నదీ తీరంలో అరుణాస్తమ ఊరు ఉంది. వరణ అసి అని రెండు నదులు కాశీ దగ్గర గంగలో కలుస్తాయి. ఒకవైపు నుంచి వరణ, మరోవైపు నుంచి అసి, ఈ రెండు నదులు గంగలో కలిసే ప్రాంతం మధ్యలో ఉండడం వల్ల వరణ అసి, వరణాసి, వారణాసి, వారాణాసి అని పిలువబడింది. వారణాసి అంటే అది వరణ అనేది ఒక చిన్న నది, ఉపనది, అసి మరొక నది. ఈ రెండు ఖచ్చితంగా ఒక నగరానికి కుడివైపు ఎడమవైపు గంగలో కలుస్తాయి అన్నమాట. ఆ మధ్య ప్రాంతం వారణాసి, 10 మైళ్ళ స్థలం వారణాసి అంటే నిజానికి వేదాలంతా ఎక్స్టెన్షన్, దాంతో సంబంధం లేదు. ఈ వరణ అనేది హిమాలయ పర్వతాల నుంచి పుట్టి అనేక గ్రామాల గుండా ప్రవహించి చివరికి కాశీ దగ్గర గంగలో కలిసిపోతుంది. ఆ వరణ నదీ తీరంలో ఒక ఊరుంది అరుణాస్పదం. అక్కడ ఒక మంచి పండితుడు ఉన్నాడు, వాడి పేరు ప్రావరుడు. అసలు ఆ ఊరే గొప్పదండి, ఊళ్ళో వాడు వీళ్ళు చేరాలని అందరూ గొప్పవాడు, అందరూ వీడు కూడా గొప్పవాడు. ఇప్పుడు క్యాంటెక్స్ లో పదనవాడు గొప్పవాడు, పదనవాడు కాదని అలా చెప్తాం, ఒకటి నుంచి కూడా ఒకడు అదృష్టం ఉండి ఒకటి అర్థమవాదు తప్ప కూర్చుని, లేకపోతే 50 గంటలు కూర్చుని 5 సీరియల్స్ వస్తారు తప్ప. కాబట్టి ఆ ఊళ్ళో కూడా మన క్యాంటెక్స్ లో సభ్యులైన అందరూ గొప్పవాడు, ఎంత గొప్పవాడు వర్ణించాడు ఆయన. ఆ ఊళ్ళో ఆ ఈ అని లేకుండా ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి గణపలోనూ కూడా ఒక్కొక్క గొప్ప వ్యక్తున్నాయన. అందుకని దాన్ని అతడి విప్రులు మెచ్చర కిల్ల విద్యా ప్రౌఢి ముదిమని దక్కిన ఒకటి వెళ్ళు అతడి రాజులు పట్టునూపి భార్గవునైన పెంకాన పిలిపిందు రంగమునదు అతడి వేడికి రాకులలకాధిపతినైన మునుసంచి మొదలించి మరుపదక్షులు అతడి నాలమ జాతి హలము కాత్త విభూతి ఆది భిక్షువు భైక్షమైన మాంచు అతడి గలయాండ్రు రంభాదులైన నరయ కాసే పొంగున వారించి కడపగలరు నాట్య రేఖ కళాధురంధర నిరూఢి అతడ పుట్టిన చూరుకమైన చే బ్రహ్మ కంటే వేద పండితుడు ఎక్కడ ఉంటాడు, కానీ ఆ ఊళ్ళో పండితుడు అంటే బ్రహ్మని పిలిచి ఏం బ్రహ్మచవ మాతో వాదోపవాదాలకు వస్తావా అని బ్రహ్మని పిలిపించి ఆయనతో వాదించి ఓడించి అంత వేద పండితుడు ఆ ఊళ్ళో. ఇంకా ఊళ్ళో ఉన్న రాజులు ఉన్నారు, రాత్రికి సహజంగా పరశురాముడు అంటే భయం. పరశురాముడు 3 ఏళ్ళు 21 మాకు గంట పట్టలతో వాళ్ళందరికీ పటాపట తలకాయలు తగ్గేశాడు. మన వాళ్ళు వద్దితే పొట్లకాయలు కోసేసి పెట్టేశాడు. అంతటి పరశురాముడిని యుద్ధానికి పిలిపించి ఓడించేంత పరాక్రమం కలిగిన వాడు అక్కడ వాడు. ఇంకా అక్కడ వర్తకులు ఉన్నారు. కుబేరుని పిలిచి, కుబేరం నా దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, నీకు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేకపోతే వడ్డీ ఇస్తాం పెట్టుకెళ్తాం అంటారు కుబేరుడు. వెంకటేశ్వర స్వామి 14 కోట్లు ఇచ్చినవాడే, అటువంటి వాడిని పిలిచి నీకు ఏమన్నా డబ్బు కావాలంటారు. ఆ వాళ్ళతో ఉంటే మమ్మల్ని ఆయన పెట్టి పెడుతున్నాడు సుఖంగా కాశీలు ఈ ప్రవచనాలు అనేసి. అంత ఐశ్వర్యవంతులు అక్కడ వర్తకులు. ఇంకా రైతులు ఉన్నారు. వాళ్ళు పంట పండించాక ఆ పంట ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అంతగా పంటే తిరేవాడు లేదు. అందుకని ఆదిభిక్షువు శివుణ్ణి పిలిచి, శివ ఎందుకు రోజు భిక్షాపాత్ర పుచ్చుకుని కపాలను పుచ్చుకుని భిక్షాన్ని తీయని చివరి మీ ఆవిడ దగ్గర కూడా అనుకుంటావు, మా దగ్గరకు వచ్చి మా ఊళ్ళో కాపురం పెట్టు, ఇక నీకు జీవితంలో యాచనకి వెళ్ళవలసిన అవసరం లేదు, పుష్టికి వెళ్ళవలసిన అవసరం లేదు అని అతనికి జీవితంలో భిక్షాటన చేయకుండా అన్నం పెట్టగలిగే అంత బాగా పంట పండించేవాడు ఆనాటి రైతు. ఇంక వీళ్ళందరూ ఒకటి పడతా లాస్ వేగస్ అని కూడా ఉన్నారు అక్కడ. అక్కడ కొంతమంది వేసారు వాళ్ళు ఎటువంటి వాడు అంటే ఇప్పుడు చూసా లాస్ వేగస్ వాళ్ళని చక్కగా బొట్లు ఎగడుతూ ఉంటాయి, ఎన్ని ఎంత ఖర్చు డాలర్స్ ఎంత వేసేస్తారు అక్కడ చాలా మొహమాటం లేకుండా మారు వాళ్ళు. అక్కడ వేసారు నృత్యంలో చాలా గొప్పవాడు వాళ్ళు. రంభామదైన అక్షరసల్ని పిలిచి, ఏదో మీరు ఆకాశంలో ఇంద్రుడి దగ్గర స్వర్గంలో నృత్యం చేయడం కాదు, వీలుంటే మాతో వచ్చి పోటీ తెగండి అప్పుడు తెలుస్తుంది మీ పస అడిగాడు. అప్సరసులతో కూడా నృత్యం చేసి ఓడించి బిరుదు పొందగలిగేంత గొప్పవాడు. ఎందుకు అక్కడ అప్పుడే పుట్టిన కొమ్మలు ఉంటాయి, చిగురు కొమ్మ చాలా లేతగా ఉంటుంది, ముట్టుకుంటే నెగిపోతుంది. ఆ కొమ్మను కూడా గట్టిగా ముట్టుకుంటే అది చెట్టు కంటే బలంగా ఉంటుంది. చిగురు కొమ్మ కూడా లేత కొమ్మ కూడా ఒక గొప్ప చెట్టు కంటే బలంగా ఉంటుంది. ఆ ఊళ్ళో వాళ్ళంతా గొప్పవాళ్ళు చెప్పారు. అటువంటి ఊళ్ళో ఓ పండితుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభావుడు, బాగా చదువుకున్నాడు, నాలుగు అసలు అందంగా ఉంటాడు, ఎంత అందంగా ఉంటాడు అంటే వాడు చూస్తే చాలు ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయి నూర్చిపోయేవారు. ఓ ఈ బాబు ఏం సౌందర్యం, సహజంగా పండితుల దగ్గర ఎక్కువ అందం ఉండదంటారు కానీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. మీరు కూడా అలాగే మహాసౌందర్యంతో ఆకర్షించేవాడు కానీ పొరపాటు కూడా కన్నెత్తి చూసేవాడు కదా. పర స్త్రీలను తల్లుల్లో చూసి అంత జ్ఞానం కలిగిన వాడు. కొంత దగ్గర ధనం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, దాంతోపాటు నీతి కూడా ఉంటుంది. ఆయనకి 1000 ఎకరాల పొలం ఉంది అక్కడ, దాంతో సంపద ఉంది, అందం ఉంది, పాండిత్యం ఉంది. కానీ పరమనిష్టాగరిష్ఠుడు ఏకపత్ని వృద్ధుడు పొరపాటును కూడా పరస్త్రీ సన్నిధి చోటు చూస్తే అమ్మాని నమస్కరిస్తారు. అంతకి ఉత్తముడు అక్కడ మహానుభావుడు. దాంతో చాలామంది ఇంత అందగాడు కనీసం కన్నెత్తి చోటే అని నీరసపడేవారు. దాన్ని అలసంగా అర్థమై చెప్పాడు తెలుసా, భోగవాక్యమయ్య పూజన సంకట పొలుపు మధుక రంగ నలకపోయి. సంపంగి పువ్వు చాలా సువాసనతో ఉంటుంది కానీ సంపంగి పువ్వు మీద తుమ్మిద వారిందా వెంటనే చచ్చిపోతుంది అది ఏమని తెలియదు. సంపంగి పువ్వు చాలా సువాసనతో ఉంటుంది, మన అందరికి ఇష్టం. సహజంగా పూర్వం వేదిక మీద పిలిచినప్పుడు సంపంగి పువ్వులు ఇచ్చేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ పూలు ఇస్తారు. ఆ పువ్వు చేతితో పట్టుకుంటే సువాసనతో ఉంటుంది కానీ అదే చిత్రం ఎంతమందికి సువాసన ఇచ్చే ఈ పువ్వు మీద తుమ్మిద మాత్రాలు బాగానే చచ్చిపోతుందన్నమాట. అలా తుమ్మిదలకి సంపంగి యొక్క వాసన ఎలా ప్రమాదమో ఇతని సౌందర్యం అనేటటువంటిది ఏ పరస్త్రీకి కూడా ఉపయోగపడదు. అంటే వాడు అతను ముట్టుకోలేదు, ముట్టుకుంటే ఒప్పుకోడు. అంత కడతో దృష్టి ఆయన అదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు భక్తితో పూజించేవాడు, మంచి భార్య కూడా దొరికింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట అనమాట, అస్సలు పొరపాటు కూడా భార్యాభర్తలు ఏం మంచి వాటి వాళ్ళ దగ్గర చూడాలన్నమాట. వాళ్ళు సైగలతో భార్యతో పనిచేయించేవాడు. ఇప్పుడు సైగా హలో ఇంటికి వస్తున్నాను, ఏమొస్తామండి అక్కడ నా కమ్మ ఏంటంటే నేను కాపు ఎక్కిన స్పీకర్ పెట్టేశాడు. ఆయన పాపం గురుగారు తీసుకొస్తున్నారు, ఆ శాతంలో తులసిలో లేకపోతే పురియో వేయి చెప్పాలన్నమాట. అందరూ సత్యనారాయణ గారు శాంతి గారు ఇలా మంచివాళ్ళు ఉంటారా మరి. ఆయన అదృష్టం ఆవిడ దొరికింది, గురుగారు తీసుకొస్తున్నారంటే ఆయన ఏంటి తీసుకొస్తామంటే అదే ఇంకా అయితే నేను ఎదుర్కొంటా కాబట్టి ఏం లేదు, ఇక్కడ కొంచెం స్పీకర్ ఉంది అందుకని స్పీకర్ ఉంటే ఆయన ఇంటి ఉంటాడు. మేమంటే ఏమని కోపడ్డా నేను ఏదైనా ఇంటికి పంపించాను తర్వాత మన ఆవిడ అలా అంటున్నది కానీ మా ఆవిడ నా స్థలం వచ్చినట్టు కొడితే కొట్టింది కానీ కడుపుతున్న తిరిగి పెడుతున్నారు కొడితే అంటే సరే మొత్తం మీద ఆయన మాట కారణలేక వెళ్ళాను అదృష్టవశాత్తు అప్పడాల కదా నాకు మాత్రం తగలేదు ఆ పోటీకి దండం గడిచి పెట్టడం బయట పెట్టిన కాబట్టి ఒక నీళ్ళెట్టి ఏమిటి ఎక్కడికైనా తగల పడుతూనే ఉంటారు ఎక్కడ ఒకటి ఎక్కడ ఒకడు భార్యాపత్రం ఎప్పుడు ఎలా ఉండాలో అలసాయంతలుగా పెడతారని చెప్పాడు అర్ధరాత్రి కూడా ఆయన ఎవరైనా అతిథి తీసుకొస్తే ఆవిడ వేడి వేడిగా వండి పెట్టేది కదా మళ్ళీ ఏడాది క్రితం వండిన వంకాయ కూర వేడి చేసి అది కూడా మళ్ళీ మైక్రోవేవ్ లో పెట్టి కాకుండా ఆవిడ ఉత్తమంగా పెట్టింది అలా ఉండే ఒక మూడు అండి అని చెప్పి మొత్తంగా ఇలాంటి పవిత్రులు ఆయన నిజంగా చెబుతానండి ఈలో కొంతమంది రాలేదు కాబట్టి మీకు తెలియదు అసలు కన్ను సైతం భార్యాపత్రం అంత బాగా పనిచేస్తాను నిజంగా చూసాను అనమాట ఒక చోట ఉపన్యాసం అయ్యింది ఉపన్యాసం అయిన వెంటనే భర్త గారు భార్యగా చూశాడు కళ్యాణి అది నాకు మాత్రం కనపడుతూ ముందు వరుసలో లేదు వాళ్ళు కనపడతా అంటే ఏంటంటే గురువు గారు ఉపన్యాసం చాలా వరకు మొత్త రావాలి కదా అన్నారు అనమాట వాడు మహాలి మాదే గురు అంటే వెంటనే అన్నాడు అంటే 50 అంటే 20 సాటి వస్తుందని ఆవిడ అన్నపూర్ణకు బుద్ధి అతని గురి అన్నారు అంత గొప్పదన్నమాట పైగా వాడు అదృష్టం ఏంటంటే ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి అందుకని వలయు భోజ్యములెంట అవారిగా ఎప్పుడు ఇంట్లో అన్ని పదార్థాలు సిద్ధంగా ఉండడం వల్ల అన్ని చేసుకుంటే ఎవరి దగ్గర ఏం పుచ్చుకునేవాడు కాదు ఆశించేవాడు కానీ ఇది ఒకే ఒక కోరిక ఏమిటంటే తీర్థయాత్రలు చేయాలి ఆ రోజుల్లో కాలినడక వెళ్ళడానికి ఎక్కడ చేయాలన్నా ఇప్పుడైతే పొద్దున్నే మధ్యాహ్నానికల్లా హైవే హైదరాబాద్లో ఎక్కామా గంటలో వెళ్ళిపోతున్నాం ఢిల్లీ 2 గంటలకు లేదా వారణాసి వెళ్ళాలంటే మ్యాక్సిమం 3 అవర్స్ వెళ్ళిపోతున్నాం గన్నవరంలో ఫ్లైట్ ఎక్కారంటే మధ్యాహ్నానికి వారణాసి వెళ్ళిపోతున్నాం అన్ని పనులు చూసుకుని మళ్ళీ ఇంటికి వస్తున్నాం కానీ కాలినడకన వెళ్ళి ఏదైనా తీర్థయాత్ర చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు వస్తామో తెలియని కాలం ఈయనకి తీర్థయాత్రలు అంటే ఇష్టం కానీ ఇంటి దగ్గర పిల్లలకి పాఠం చెప్పడం ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి రోజు అన్నం పెట్టడం వ్యవసాయం చూసుకోవడం ఇంట్లో నిత్యం పూజలు చేయడం వేళ తప్పకుండా సంధ్యావందనం చేయడం ఈ నియమాలు ఉన్నాయి ఈ నియమాలు దాటకుండా బయటకు వెళ్ళడం కుదరదు కానీ తీర్థయాత్రలు చేయాలి ఎలాగా అని ఆయనకు కోరిక పెట్టడం కాశీ వెళ్ళడం కానీ కాశీ పెడితే ఇప్పట్లో రావు నెలలాడు పడుతుంది నెలలాడలో నా వ్యవసాయం ఏమవుతుంది నా పిల్లలు ఏమవుతారు నా పూజలు ఏమవుతాయి నా నిత్యం కూర్చోలు ఆకూడదు ఆగకుండా తీర్థయాత్ర చూడడం ఎలాగా అని అనిపించింది పాప అందుకని ఏం చేసేవాడంటే నాకుగా నేను తీర్థయాత్రకు వెళ్ళలేను వెళ్ళిన వాళ్ళు ఎవడైనా ఇక్కడికి వస్తే వారికి అంత అన్నం పెట్టి అయ్యా మీరు ఏ ఊళ్ళు చూశారు ఏమిటని వారి ద్వారా విశేషాలు తెలుసుకుని సంతోషంగా ఉండేవాడు దాంతో ఆ ఊళ్ళో సహజంగా తీర్థయాత్రకు వెళ్ళేవాడు వచ్చేవాడు రాగానే ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి ఆ నేను నెత్తిలో తొలుగుని కడుపు నిండా భోజనం పెట్టి హాయిగా కూర్చున్నాక తాంబూలం చేస్తున్నాక అయ్యా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేమి చూశారంటే అయ్యా నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానండి డ్యాన్స్ వెళ్ళానండి ట్యాంకెక్స్ ఉపన్యాసం చెప్పానంటే నేను చెప్పేవాడు ఇవన్నీ విని అయ్యో ట్యాంకెక్స్ అంత గొప్ప సంస్థ అండి నేను అక్కడికి వెళ్ళి ఉపన్యాసం చెప్పలేకపోతున్నాను అని బాధపడేవాడు లోపల అనమాట ఇలా రోజు రోజుకి తీర్థయాత్రలు చేయాలని కోరిక పెరిగిపోతుంది వెళ్ళలేడు ఒక్కరోజు ఒక తమాష జరిగింది ఓ మధ్యాహ్న సమయంలో ఒక సాధువు జటాజుటాలు బాగా ధరించి పైన ముడి వేస్తున్నాడు ఆ ముడికి ఏమో రుద్రాక్షలు పెట్టుకున్నాడు మంచి జడలు చెవులు కూడా రుద్రాక్ష పువ్వులు పెట్టుకున్నాడు విభూతి ఒళ్ళంతా మూసుకున్నాడు కంచులాగా ఆయన శరీరం మెరిసిపోతుంది నిజం చెప్పాలంటే కంచు బాగా మెరుస్తుంది బంగారం కంటే అందుకని బంగారం లాంటి శరీరం అనుకుంటే కంచులా మెరిసిపోతున్నాడే చెప్పారు పోసేది కంచు అంటే కూడా ఇష్టమేమో ఆ తర్వాత నడుముకి ఒక వట్టాణలాగా పులితోలు పెట్టుకున్నాడు పూర్వం సాధువులు వస్త్రం ధరించకుండా నడుముకి పులితోలు బెల్ట్ పెట్టుకున్నట్టు పెట్టుకునేవారు ఒక చేతిలో దండం ఒక చేతిలో కమండలం పుంచుకొని ఒక సిద్ధ పురుషుడు అక్కడికి వచ్చాడు ఆ సిద్ధుడిని చూడగానే చాలా గౌరవం కలిగింది కేవలం 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే కనబడతాడు. ఎక్కడ తగ్గి దాటలేదు అన్నమాట, యోగుల్లో ఉంటాడు. అందుకని లోపల గురించి ఆయన కాడు కలిగి ఆయనతో ప్రేమగా మాట్లాడి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత దగ్గరకు వచ్చిన విధంగా, అయ్యా అసలు మీరు మాట్లాడితే మంత్రంలో ఉన్నాయి, అంత ముచ్చటం ఉంది మీ మాట, మీరు అడుగు పెట్టడం వల్ల మా ఇల్లే ప్రయాణిపోయింది, ఒక మహాపవిత్ర స్థలం అయిపోయింది, మీలాంటి వాళ్ళు అదృష్టవంతులు సన్యాసులు కనుక మీ ఇష్టవంతుడు తిరుగుతారు, మేము సంసారంలో కూడా కొట్టుబెట్టి కడుతున్నాం, పెళ్ళాలు బిడ్డలు పెళ్ళాలు కదండి పెళ్ళాం బిడ్డలు ఇంకా అతిథులు సంతర్పణలు తీర్థయాత్రలకు వెళ్ళలేకపోతున్నాం, మీరు హాయిగా తిరుగుతున్నారు, ఎప్పటికైనా సంసారంలో ఉన్నవాడి కంటే సన్యాసి సుఖంగా ఉంటాడండి అన్నది. అనగానే ఆయన అన్నాడు, నా తండ్రి మేము దూరంగా ఉన్నాం కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది ఆయన, సన్యాసి కష్టాలు సన్యాసి, సంసారి కష్టాలు సంసారి, ఎప్పటికైనా సంసారంలో ఉన్నవాడే సుఖంగా ఉంటాడు. మేము వాళ్ళ దేశాలు తిరుగుతున్నామంటే మీ ఒంటి వాళ్ళు మాకు అన్నం పెడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా పంపు మానేసి సన్యాసం పుచ్చుకుంటే అప్పుడు ఈ లోకానికి అన్నం పెట్టేవాడు ఎవడు? ఒకసారి నిజంగా ఆలోచించండి, అందరూ అలాగే పురాణాలు తింటే అప్పుడు సాఫ్ట్వేర్ ఏమవుతుంది, విమానం నడిపేవాళ్ళు లేకపోతే విమానం ఏమవుతుంది, కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయాలి, ఎవరికి ఉద్యోగం వాడు చేయవలసిందే నాయన. అందువల్ల ఎప్పుడు కూడా సంసారంలో ఉన్నవాడు పాపత్రుడు, సన్యాసం పుచ్చుకున్నవాడు పుణ్యాత్ముడు అనుకోకు. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడితో సమానం, సంసారి నేల మీద పడుకున్నవాడు. నేల మీద పడుకున్నవాడు పొరపాటు చేస్తే అక్కడే దొల్లుతాడు, నాశనం కాడు. కానీ సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు కదా, చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు పొరపాటు ఇలా దామని కింద పడితే ఇక వీటి విరిగితే చక్రాలు కూర్చుని కూర్చోవాలి. అంటే సన్యాసులు ఇంత తప్పు చేస్తే ఎక్కువ పాపం వస్తుంది, సంసారంలో ఉన్నవాడికి పెద్దగా దోషం ఉండదు. మాలాంటి సాధువులకి గుంటివాళ్ళకి చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన, మీరు పోషిస్తున్నారు మేము బతుకుతున్నాడు. గుడ్డివాడు గుడ్డివాడు చెట్టివాడు భోగవాడు సన్యాసి పేదవాడు చదువు లేనివాడు వీళ్ళందరికీ మీరే కదా చదువు చెప్పించేది, అన్నం పెట్టేది, కష్టపడేది మీరు, సుఖపడేది మేము. కాబట్టి మీరు నిజమైన యోగులు, మేము మీ దగ్గర నుంచి ఆహారం ఆశించేవాళ్ళం, మేము పరాన్న జీవులు, మీరు స్వయం పోషకులు, మీరే ఉత్తములు, నువ్వు అదృష్టం ఉంటుంది అన్నాడు. అయ్యా చాలా సంతోషం అంటే ఇప్పటికీ మా సంసారంలో ఉన్నవాడు